ശുക്ലാംബരധരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ. ഗുരുബ്രഹ്മാ ഗുരുർവിഷ്ണു ഗുരുർദേവോ മഹേശ്വരഃ ഗുരുസാക്ഷാത് പരബ്രഹ്മാ തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. യോനിച്ചമച്യുതപദാംഭുജയുഗ്മരുക്മാ വ്യാമോഹതസ്ഥതിതരാണി തൃണായ മേനേ അസ്മദ്ഗുരോർഭഗവതോസ്യ ദയൈകസിന്ധോ രാമാനുജസ്യ ചരണൌ ശരണം പ്രപദ്ധ്യേ. ആപദാം അപഹർത്താരം ധാതാരം സർവസമ്പദാം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമാമ്യഹം. രാമായ രാമഭദ്രായ രാമചന്ദ്രായ വേദസേ രഘുനാഥായ നാഥായ സീതായ പതയേ നമഃ. മനോജവം മാരുതതുല്യവേഗം ജിതേന്ദ്രിയം ബുദ്ധിമതാം വരിഷ്ഠം വാതാത്മജം വാനരയൂഥമുഖ്യം ശ്രീരാമദൂതം ശിരസാ നമാമി. കൂജന്തം രാമ രാമേതി മധുരം മധുരാക്ഷരം ആരുഹ്യ കവിതാശാഖാം വന്ദേ വാൽമീകി കോകിലം. പ്രിയ ഭഗവത് ബന്ധുലാര, നിന്നటి రోజు వరకు రాత్రి వరకు మనం శ్రీమద్ రామాయణ కథాభాగంలో కుశీలవులు అనేటువంటి వాళ్ళు రామాయణ కథాగానం చేయడానికి వాల్మీకి మహర్షి యొక్క పాదాలను అంటి నమస్కరించారు. మేమున్నాం రామాయణం ప్రచారం చేయడం కోసం, మమ్మల్ని తగిన పరికరాలుగా తీర్చిదిద్ది ఈ ప్రపంచానికి రామాయణ కథ అమృతాన్ని అందించే విధంగా మేం తోడ్పడతాం అని వాల్మీకి మహర్షి యొక్క పాదాలకు నమస్కరించారు కుశీలవులు ఇద్దరు. ఆ తరువాత తాను విన్నాడు, ఆనందం కలిగింది. తన కొడు వింటే సరిపోదు కదా, తపశక్తి ఎంతెంతో పొంది ఉన్నటువంటి మహర్షి గణాల్ని మొత్తాన్ని పిలిపించాడు. మీరందరూ కూడా రామాయణం వినండి, రామకథని వినండి, ఇందులో ఏవైనా లోటుపాట్లు అనేవి ఉంటే మాకు చెప్పండి అని వాల్మీకి మహర్షి అక్కడ కూర్చొని మొత్తం ఋషిగణాన్ని కూర్చోబెట్టి వినిపించాడు. వాళ్లంతానూ తమకున్నటువంటి కమండలాలు, గోచీలు, జింక చర్మాలు, పులి చర్మాలు, తమ వేసుకునేటువంటి దర్భచాపలు మొత్తాన్ని ఆ రామాయణ కథాగానం చేసినటువంటి కుశీలవులకి దానం చేశారు. ఏమీ ఇవ్వలేనటువంటి అవధూతలు రెండు చేతులు ఎత్తి, ఆయుష్మాన్ భవ, మా ఆయుష్ కూడా నీవే పోసుకుని మీరిద్దరూ రామాయణ కథాగానాన్ని ఇలా నిరంతరం గానం చేస్తూ ప్రజలకి అమృతాన్ని పంచండి. మీ మనస్సులో రాముణ్ణి, మీ మనస్సును ఒక గుడిగా చేసి రాముణ్ణి అందులో దైవంగా ప్రతిష్ఠించుకుని మీరు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మీ తోటి జనానికి కూడాను రామకథ అమృతాన్ని పంచండి అన్నారు. చాలా ఆనందించాడు వాల్మీకి. తపశక్తి చెందిన మహర్షులకి నచ్చింది రామాయణం. మరి రామాయణ కథానాయకుడైన రామునికి వినిపిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు రామచంద్రుడు. ఆ సమయంలో రామచంద్రుడి యొక్క నగరానికి ఈ ఇద్దరు కుశీలవుల్ని ఇద్దరిని పంపించారు రామాయణ కథాగానం చేసేందుకై. రాముడు విన్నాడు, విని ఒక మాట అన్నాడు, సత్యం సత్యం సత్యమితి, ఇది నిజంగా నిజమే 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 అన్నాడు. అన్న తరువాత మళ్లీ రాముడికి ఇంకొక అనుమానం వచ్చింది, నా ఒకడికి నచ్చితే సరిపోతుందా, అయోధ్య నగరపు ప్రజలు కూడా వింటే వాళ్లు కూడా బాగుంది అంటే అప్పుడు ఇంకా ఆనందం కదా. ఒకవేళ నా కథ కాబట్టి, నా గుణగణాలు కాబట్టి ఎంత చెప్పుకున్నా నాకు బాగానే ఉంటాయి, నా లోపాలు నాకు తెలియవు కదా, కాబట్టి జనం కూడా వింటే ఇందులో ఏవైనా లోపాలు ఉంటే అవి వాల్మీకి మహర్షికి తెలుపుతారు కదా అనే ఉద్దేశంతో అయోధ్య నగర ప్రజలందరినీ పిలిపించాడు రామచంద్రుల వారు. వాల్మీకి మహర్షి ఒక పక్క, రామచంద్రుడు వేరొక పక్క, చిడతలతో తయారైనటువంటి కుశీలవులు ఒక పక్క నుంచుని ఉన్నారు. వాల్మీకి మహర్షి కనుసైగ చేయగానే రాముడు లేచి నుంచున్నాడు. ఓ సభాసదులారా, వీళ్ళిద్దరు పిల్లలు చూడండి, చూడ్డానికి మునిపుత్రులా కనిపిస్తున్నారు, కానీ రాజకుమారులేమో అనిపిస్తుంది వారి టీవీ చూస్తుంటే. ఆ చేతిలో వాళ్ళు మీటేటువంటి వీణల్ని మీటుతూ ఉంటే ఇక ఈ జన్మకి ఇంకేం అవసరం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ ముని బాలకుల్ని తేరిపారా చూడండి, ఒక్కసారి ఆనందాన్ని మీ హృదయమంతా నింపుకోండి. వీరు మనకి సీతా చరిత్రని వినిపించడం కోసం వచ్చారు అని చెప్పాడు. ఇక్కడ రాముడు నా కథని చెప్తున్నాడు అని చెప్పి చెప్పలేదు, రామాయణం చెప్తున్నాడు వినండి అని చెప్పలేదు, సీతమ్మ యొక్క చరిత్రని చెప్తారు ఈ పిల్లలు వినండి అన్నాడు. అని కూర్చోగానే వీళ్లు ఆడడం పాడడం మొదలుపెట్టారు. అలా ఆడుతూ పాడుతూ ఉంటే ప్రజలంతా నుంచొని ఉన్నారు. రామచంద్రుడు ఆసనం మీద నుంచి లేచి కిందకొచ్చి కూర్చున్నాడు సభా సదనంలో. పైన ఆసనం మీద కూర్చున్న అతను రామాయణ కథా ప్రారంభం కాగానే వచ్చి మళ్లీ జనాల్లో కూర్చున్నాడు. తాను కూడా ఒక శ్రోతగా కూర్చొని విన్నాడు. మరి రామాయణం వింటే మాకొచ్చే ఉపయోగం ఏమిటి? రాముడు పొందాడు, రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. వసు అంటే సంపద అని చెప్తారు, పునః అంటే మళ్లీ తిరిగి పొందడము అని. పోగొట్టుకున్నటువంటి వస్తువుని పొందడం పునర్వసు నక్షత్రం కి పోగొట్టుకున్నటువంటి వస్తువుని పొందడం అనేటువంటిది సరైన అర్థంగా చెప్తారు. అప్పటిదాకా సీతమ్మ లేదు రామచంద్రుడికి, రామాయణం వినగానే సీతమ్మ వచ్చింది. అంటే రాముడికి అసలైనటువంటి సంపద రామాయణం వినకముందు రాముడికి దూరమైంది, రామాయణం విన్న తర్వాత తనకు దగ్గరయ్యింది. కాబట్టి పోగొట్టుకున్నటువంటి సంపదలు ఏవైనా సరే రామాయణం వింటే తిరిగి పొందుతారు అని రాముడు సాక్షిగా నిలిచి మనకు చెప్పిస్తున్నాడనమాట. వాళ్లు చెప్పడం మొదలుపెట్టారు, అయా అయోధ్య నగరం అని ఒక నగరం ఉంది, ఆ నగరాన్ని దశరథుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మర్యాదగా పలకరించుకునేవాళ్లే. ఒకరికి ఒక పేరు తెలిసింది అంటే అది ఆ వ్యక్తి పెద్దయినటువంటి ఆయన పిలిచేటువంటి పిలుపట. అంటే ఇప్పుడు దారిని పోయేటువంటి వాళ్లు కొంతమంది చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆ పలకరింపు తనమనేటువంటిది అయోధ్యలో లేదు. ఎవరైనా ఒకరి పేరు తెలిసింది అంటే ఆ వ్యక్తి కంటే కొంచెం పెద్దయినటువంటి వ్యక్తి పేరు పెట్టి పిలిస్తేనే తెలిసేదట ఆ వ్యక్తి పేరు ఇది అని. ఉండేయట తల్లిని అమ్మా అని మాత్రమే పిలిచేవాళ్లు. అంటే ఇప్పట్లో ఏదో కొన్ని భాషలను బట్టో మాటలను బట్టో తండ్రిని కూడా ఒరే అంటాం, అదేదో పెద్ద సాంప్రదాయంలాగా ఫీల్ అయిపోతూ ఒరే ఒరే అని పిలవడం అలవాటు చేస్తున్నారు కొన్ని సీరియల్స్ సినిమాలు పుణ్యమా అని. అంటే అటువంటి లక్షణాలు లేవు అయోధ్య నగరంలో. అక్కని తమ్ముణ్ణి వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్లు ఒక తల్లి ఒక తండ్రి ఒక ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి మొత్తం కలిసి 10 మంది ఉండేటట్లుగా చూసుకుని భోజనం చేసేవారట అయోధ్య నగరంలో. ఏ ఇంట కూడా అతిథి లేకుండా భోజనం జరిగేది కాదట. అన్నం ఆకలవుతుంది అని అడిగేటువంటి వాడు లేడట. ఆ విధంగా సుభిక్షంగా ఉన్నటువంటి ఆ అయోధ్య నగరాన్ని దశరథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు 3 భార్యలు కౌసల్య సుమిత్ర కైక. అయితే ఈయనకి ఇన్ని భోగాలు ఇంత సామ్రాజ్యం ఉన్నా సంతానం లేదనేటువంటి బాధ మనసుని కలిచివేస్తూ ఉంది. ఒకనాడు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు, అందరినీ పిలిపించాడు. అయ్యా ఇన్ని భోగాలున్నాయి కాని పెద్ద లోపంగా చెప్తారు, ఇంత వయస్సు మీద పడుతుంది, శరీరం ఉడికిపోతుంది, అయినా కాని నాకు సంతానం కావాలనేటువంటి కాంక్ష మాత్రం తగ్గలేదు. పున్నామనరకం నుంచి తప్పించేటువంటి ఒక పుత్రుడు ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, దానికోసం అశ్వమేధ యాగాన్ని చేద్దామనుకుంటున్నాను, మీరంతా ఏమంటారు అని సభ ఏర్పాటు చేసి అడిగాడు దశరథుడు. అందరూ సరేనన్నారు, మీకు బాధ తీరిపోతే మా రాజ్యానికి మంచిదే కదా, కాబట్టి అశ్వమేధ యాగం చేయడానికి అందరూ అంగీకరించారు. అశ్వమేధ యాగం ఎందుకు చేయాలి అంటే, వాస్తవానికి అశ్వమేధ యాగం చేస్తే పిల్లలు పుట్టరు, పుత్రగామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారు. కానీ అశ్వమేధ యాగం దశరథుడు ఎందుకు చేయాలి అని అనుకున్నాడు అంటే, వ్యక్తికి ఒక ఫలితం అందలేదంటే కారణం అతను ముందు గాని వెనక గాని ఆ జన్మలో కాని అంతకు ముందు జన్మలో కాని అంతకు క్రితపు జన్మల్లో చేసినటువంటి పాపం మనిషిని వెంటాడుతూ ఉంటే తను కావలసింది అందుకోలేడు అని చెప్తారు. ఇక్కడ దశరథునికి అనిపించింది, నేను చేసిన లోపమేమిటా అని. అప్పుడు అర్థమైంది, తన యువకుడిగా ఉన్నప్పుడు శబ్దవేది విద్యను నేర్చుకుంటున్న సమయంలో అక్కడ ముని బాలకుడు నీటి కోసం వచ్చినప్పుడు ఆ నీటిలో శబ్దమవుతూ ఉంటే ఏదో జంతువు నీళ్లు త్రాగడం కోసం వచ్చిందనేటువంటి భ్రమతో తానుగా బాణం వేస్తే ముని బాలకుడు అయ్యో అంటూ కింద పడిపోతే ఆ శబ్దం విన్నటువంటి దశరథుడు పరిగెత్తుకుంటా బాలకుడి దగ్గరికి వెళ్లాడు. కళ్ళనీళ్ల పర్యాంతమయ్యాడు బాలుడు. చేతిలో ఆ కుండము కూడా జారిపోయింది, ఇక్కడ ఒడ్డున పడి ఉంది. దశరథుడు చూశాడు, ఎంత పనిచేశాను, ఒక జంతువుని కొట్టానే, ఒక ముని బాలకుడికి తగిలిందే అని తాను బాధపడుతూ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. రాజా, నా ప్రాణాలు పోతున్నందుకు నాకు బాధ లేదయా, నన్ను నమ్ముకొని నేను కాశీ తీసుకు వెళ్తాను అంటే నా తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివాళ్లు, వాళ్ళని అటుకావిళ్ళో ఒకరిని ఇటుకావిళ్ళో ఒకరిని కూర్చోబెట్టుకుని తీసుకువెడుతూ ఉన్నాను. మార్గ మధ్యంలో వారు దాహబాధ తీర్చడం కోసం ఈ కుండం తీసుకుని నేను ఈ విధంగా సరస్సుకు రావటం తడస్పించింది. అయితే ప్రారబ్ధ కర్మ వశాన నీ బాణానికి గురి కావలసి వచ్చింది. ఇందులో ఎవరిది తప్పు అని మీమాంస పడడానికి, వేలెత్తి చూపించడానికి ఇది ఎవరిది తప్పు కాదు. విధి ఆడించినటువంటి పనికి నీ చేతుల్లో బలి కావలసినటువంటి గతి నాకు పట్టింది. నీ తప్పు అనుకోవడానికి వీల్లేదు, నువ్వు చేయవలసిన వేట కార్యాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి. అయితే ఈ నీటిని తీసుకుని వెళ్లి మా తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని, వారి బాధని అంతరింపచేయవయ్యా అని చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, చిరం దుఃఖస్య పాపిష్టం అని చెప్తారు. ఎక్కువగా బాధ పెట్టేటువంటి బాధైనా చావుతో సమానమట, పాపిష్టి రథ. కాబట్టి ఒక పని చేస్తావా దశరథ, ఏం చేయాలి, ఈ బాణపు ములికి లోన దిగి నన్ను బాధ పెడుతుంది, ఒక్కసారి లాగి పెడతావా అన్నాడు. ఇక చెయ్యలేని పరిస్థితుల్లో బాణపు ములికి పట్టుకుని గట్టిగా లాగితే రక్తం చిమ్మిచ్చి కొట్టింది. పిల్లవాడు గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూస్తూ చేతిలో కడవ తీసుకుని అడుగులు తడబడుతూ ఉంటే ఆ గుడ్డి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు దశరథుడు. వచ్చేది తమ బిడ్డడేమో అని ఆతృత పడుతున్నారు వాళ్ల హృదయాలు రెండు. మా అబ్బాయినేమో వచ్చేది, మా అబ్బాయినేమో అని అనుకుంటూ ఉంటే ఆ అడుగుల చప్పుడికి ఆకులు గలగలమంటూ ఉంటే, వచ్చావు నాయన, ఎంత కష్టపడుతున్నావు, ఈ వయస్సులో మేం కాశీ తీసుకువెళ్లాలి నిన్నడగడం ఏమిటి, మా భుజాల మీద నీ భుజాల మీద మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఏమిటి, సమయానికి తింటున్నావా లేక మా సంరక్షణలో పడి నీ తిండి విషయాన్ని మర్చిపోతున్నావా, పలకవేను నాయన, మా మీద కోపమా నీరసమా అలసట అని ఎడతెరిపి లేకుండా మాటలు సంధిస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరు. మాట్లాడలేక దశరథుడు కుండని మోసుకుంటూ వచ్చి వాళ్ల చేతుల్లో పెట్టాడు. పెట్టిన తరువాత వాళ్లు ఆ నీటిని తాగబోయే సమయంలో ఆ పిల్లవాడి గురించి అడిగారు, ఏమయ్యా మాట్లాడమే అని అడిగితే గొంతు తెగల్టలేదు దశరథుడికి, బాధతో కూడిని గాద్గద పైపోయింది కంఠమంతాను. బాధపడుతూ, అయ్యా నేను మీ కుమారుణ్ణి కాదు దశరథుణ్ణి. దశరథుడిగా, అయితే మా కుమారుడు ఏమయ్యాడు, నా ప్రారబ్ధవశాన నీటిలో కుండ చప్పుడు విని ఏదో జంతువు త్రాగడానికి వచ్చిందనుకుని బాణాన్ని ప్రయోగించాను, ఆ బాణం మీ అబ్బాయికు తగిలి ఆయన మృతి చెందాడు, చివరి కోరికగా మీ దాహం తీర్చమని అనగా నేను ఇక్కడికి వచ్చాను అని దశరథుడు చెప్పగానే, అబ్బాయి మేమే విధంగా అయితే పుత్రశోకంతో విలవిలలాడిపోతూ మా గుండెల్ని పిండేసేటువంటి బాధది, ఏ విధంగా అయితే మేము ఈ విధంగా జీవితాన్ని చాలించడానికి కారణం అయ్యిందో ఆ బాధ, నీవు కూడా అదే బాధతోటి ఆ పుత్రశోకంతోనే నీవు కన్ను మూసేదవుగాక అని శాపమిచ్చారు. అయితే దశరథునికి అది వరమే అయ్యింది. మొన్న మౌనధ్యాన సప్తాహం జరిగినప్పుడు మన గురువుగారు కూడా అదే మాట చెప్పారు, మహాత్ముల శాపాలెప్పుడూ వరాలే, ఆంజనేయుడికి తన బలం తనకు తెలియలేదు కాబట్టి దేవుడయ్యాడు, రావణాసురుడికి తన బలం తనకు తెలుసు కాబట్టి నాశనమయ్యాడు, మహాత్ములు శాపాలు ఎప్పుడూ కూడా మనుషులకు వరాలే, ఆఖరికి ఆ మునిలిచ్చినటువంటి శాపం కూడా దశరథుడి పాలిట వరమయ్యింది. ఆహా, ఇంతకాలం నేను పుత్రులు లేరని కదా నేను బాధపడుతుంది, కాబట్టి ఈయనేమన్నాడు, పుత్ర శోకం వల్ల మరణిస్తావని చెప్పాడు కాబట్టి నాకు పుత్రుడు కలుగుతాడు అని గట్టి నిర్ణయంతో ఉన్నాడు. అయితే జరుగుతుంది జరుగుతుంది జరుగుతుందని దశరథుడు అలా మిన్నకుండిపోయాడు. కాని తన వయస్సు మేరబడే కొద్దీ ఆ చేసినటువంటి పాపం తలంపుకు వస్తూ ఉంది, చేసిన పాపం చెప్తే పోతుంది అని చెప్తారు మన వాళ్ళు. అయితే చేసిన పాపమైనా నలుగురిలో చెప్పుకునే విధంగా ఉండాలట. ఉదాహరణకి చూడండి, ఒక దొంగని పట్టుకోవాలి మనం. ఆ దొంగని పట్టుకోవాలి అంటే మనం కొన్ని ప్లాన్ వేసి వాడికి చిక్కకుండా ఉండేందుకే కొన్ని అబద్దాలు కూడా ఆడి వాడిని ఆపి ఒక పోలీసుకి పట్టించామనుకోండి, అప్పుడేమంటాడు, అబ్బాయి నువ్వు మంచి పని చేశావు అని అంటారు. అంటే ఆడింది అబద్దమే, కానీ ఇక్కడ ఒక దొంగని పట్టించినందుకు నీకు ప్రశంసలు అందాయి. అలాగే నీ కుమారుని నువ్వు దారిలో పెట్టాలనుకోండి, ఒక అబద్ధం ఆడతావు, లేకపోతే ఒక తిట్టు తిడతావు, ఒక దెబ్బ వేస్తావు, ఇది పాపమే. కానీ ఇది కుర్రవాణి సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కాబట్టి కరెక్టేనయ్యా, నువ్వు చేసింది మంచి పనే అని చెప్తారు. అంటే చేసిన పాపం నలుగురిలో చెప్పుకునే విధంగా అయి ఉండాలి. కానీ ఈ దశరథుడు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపం, ఆ పాపపు తాలూకు బాధ దశరథుడి హృదయాన్ని కలిచివేస్తుంది. ఆ పాపం పోవడం కోసమై, ఏ హత్య బ్రహ్మహత్యాపాతకం ఏదైతే ఉందో దాని నివారణ కోసమై అశ్వమేధ యాగం చేయాలని సంకల్పం చేసుకున్నాడు. అందరూ ఆమోదించారు. అయితే ఆ వయస్సులో అశ్వమేధ యాగం చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే అశ్వాన్ని విడిచేస్తారు, విడిచేసిన తర్వాత ఎవరైనా శత్రురాజు, దానికి సంబంధించిన శత్రురాజు ఉన్నాడనుకోండి, దాన్ని పట్టుకొని బంధించేస్తాడు. ఒకవేళ సైన్యాన్ని పంపించిన వాళ్ళు ఓడిపోతూ ఉన్నారనుకోండి, ఆఖరికి తనే వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ యజ్ఞం చేయడానికి శాంతం కావాలి, యుద్ధానికి వెళ్లడానికి పట్టుదల కావాలి. ఒక కత్తి మీద నడవడం ఎంత ప్రమాదకరమో అశ్వమేధ యాగం చేయడం అంతకంటే గొప్పది. యుద్ధం చేయడానికి పౌరుషము ఉండాలి, యజ్ఞం చేయడానికి శాంతం ఉండాలి. అటువంటి వయస్సులో పైగా దశరథుడు ముసలివాడు, ఏదైనా రాజు గనక కాస్త బంధించి వేశాడనుకోండి, ఇక ఈయనకు పోయి యుద్ధం చేయగలడా అంటే అది సందేహాస్పదమే. కాని ఎందుకు ఈ పని చేయదలిచాడు అంటే, నాకంటూ శత్రువులు ఎవరు ఉన్నారా అని పరిశీలించుకోవడానికి చేశాడు. అయితే రావణాసురుడికి ఈ సంగతి తెలిసే యజ్ఞ దీక్ష తీసుకున్నాడు. ఎక్కడ ఈ అశ్వాన్ని పట్టుకోవాల్సి వస్తుందో, మళ్ళీ నాకు మోక్షం ఇచ్చేవాడు దూరం అయిపోతాడే అనే బాధతోటి ఒక యజ్ఞ దీక్ష, నేను దీక్షలో ఉన్నాను అని ఒక గుడ్డలో వేసుకుని అక్కడ కూర్చున్నాడనమాట. పైకి ఎవరైనా చూసావా రావణాసురుడు పట్టుకోలేకపోయాడని వేలెత్తి చూపకుండా ఉండడం కోసమే తను యజ్ఞ దీక్షను తీసుకున్నాడు. ఆ సమయంలో అశ్వమేధ యాగం చేయాలని సంకల్పం వచ్చిన తర్వాత సభాసదులందరూ సరేనన్న తరువాత దశరథుడు తన మందిరంలోకి వెళ్లిపోయిన తర్వాత ఆ వెనకాతల ఆంతరింగకుడైనటువంటి సుమంత్రుడు కూడా వెళ్లాడు ఆయన దగ్గరికి. మహారాజా, నేను సుమంత్రుని వచ్చాను అన్నాడు. ఏంటి సుమంత్ర, ఏడు విశేషాలు, కూర్చోవయ్యా అని మంత్రికి సింహాసనం చూపించాడు. అయ్యా, నేను పూర్వం సనక సనందాదులు మాట్లాడుకుంటుంటే ఒక విషయం విన్నాను. ఒకప్పుడు నేను విన్నటువంటి మాట చెప్తున్నాను. కాశ్యప మహర్షి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు విభాండకుడు అనేటువంటి ఒక పుత్రుడు ఉండేవాడు. ఆ విభాండకుడు ఒక రోజున ఆయన కొన్ని దృశ్యాలు చూడడం వల్ల, కొన్నింటి వల్ల కలిగినటువంటి మనస్సు యొక్క మలినం చేత ఆయనకు వీర్యస్ఖలనం జరిగింది. దాన్ని ఒక లేడి భుజించడం చేత ఒక కొమ్ము కలిగినటువంటి ఋష్యశృంగుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నటువంటి ఆయన ఈ పిల్లవాడికి స్త్రీలంటే ఏంటో తెలియకుండా, అసలు వేరే లోకమంటూ అంటే ఏంటో తెలియకుండా పెంచాడు ఋష్యశృంగుల వారిని. ఆశ్రమం విడిచి ఎప్పుడు బయటికి పంపించలేదు, లోపలే పెంచుతూ ఉన్నాడు కుమారుని. అయితే ఆ అంగదేశపు రాజ్యాన్ని రోమపాదుడు అనేటువంటి ఒక ఆయన పరిపాలించేవాడు. రాజులో అధర్మం ఉన్న కారణంగా ఆ రాజ్యంలో వర్షాలు లేక ప్రజలంతా ఈతి బాధలు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రజలంతా కలిసి రోమపాదుడి దగ్గరికి వెళ్లి ఈ గండం గట్టెక్కే మార్గం చెప్పమని అడిగితే, అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనటువంటి మహర్షుల్ని మంత్రుల్ని పిలిచి కనుక్కున్నాడు. అయ్యా, ఋష్యశృంగుల వారిని ఇక్కడికి దగ్గరలో విభాండకుడి పుత్రుడున్నాడు, ఆయన గనక ఈ అంగరాజ్యానికి గనక వచ్చినట్లయితే వర్షాలు సస్యశ్యామలంగా కురుస్తాయని చెప్పారు. అయితే ఎలా తీసుకురావాలి ఆయన్ని? ఆయన ఎప్పుడు నగరం ఆశ్రమం విడిచి ఎప్పుడు రాలేదు బయటికి, వేరే లోకమంటూ ఉందని ఆయనకు తెలియదు. ఎలా వస్తాడాయన అని అంటే, కొంతమంది వేశ్యాస్త్రీలను పంపాడు రోమపాదుడు, మీరు వెళ్లి మీ హయలు చూపి ఆ ఋష్యశృంగుల వారిని ఈ రాజ్యంలోకి అడుగు పెట్టే విధంగా చేయండి అని చెప్పాడు. అక్కడికి వెళ్లారు ఈ వేశ్యలు మొత్తం విభాండకుడు ఆశ్రమంలో లేని సమయం చూసి. వెళ్లిన తర్వాత ఋష్యశృంగుల వారికి వాళ్ళని చూడగానే ఆశ్చర్యం వేసింది. వేండి, వీళ్ళ వస్త్రాలు చాలా తేలికగా ఉన్నాయి, పల్చగా ఉన్నాయి, ఇటువంటి వస్త్రాలు నేను ఎప్పుడు చూడలేదే. వీళ్ళ ఆభరణాలు ఏంటి, మెళ్ళ వేసుకున్నారు, ఇటువంటి ఆభరణాలను ఎప్పుడు నేను చూడలేదే. వీళ్ళ నడుములేంటి ఇంత సన్నగా ఉన్నాయి, ఇటువంటి నడుములు కలిగిన వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటూ, సృష్టిలో ఇదొక జంతువేమో, ఇదొక మార్పు చెందినటువంటి పరిణామంగా వీళ్ళు పుట్టుకొచ్చారేమో, వీళ్ళు ఎక్కడి నుంచో కొత్త వాళ్ళు వచ్చారనేటువంటి ఆలోచన చేత ఋష్యశృంగులు వారు వారి వెంట నడుస్తాడు. అలా నడిచి 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 అంగదేశపు సరిహద్దుల్లో కాలు పెట్టగానే వర్షాలు కురుస్తాయి. ఆ సంగతి తెలిసిన విభాండకుడు కోపంతో అక్కడికి రాగానే జరిగిన విషయాన్ని విన్నవించినటువంటి రోమపాదుల వారు, అయ్యా స్త్రీలు ఎలా ఉంటారో మా వాడికి తెలిసిపోయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తులు ఎలా ఉంటారు, లోకం ఎలా ఉంటుందనే విషయం కూడా తెలిసింది, కాబట్టి ఇక వీడు పతితుడు కాకుండా ఉండడం కోసమై నా కూతురు శాంతనిచ్చి మీ అబ్బాయికి వివాహం చేస్తాను అని చెప్పాడు రోమపాదుల వారు. ఆ శాంతనిచ్చి వివాహం చేశారు ఋష్యశృంగుల వారికి. ఆ శాంత ఋష్యశృంగులు ఇద్దరు ప్రస్తుతము అంగదేశంలోనే ఉంటున్నారు. అయితే ఇదంతా వాళ్లు చెప్పిన కథ, సనగసనందాదులు చెప్పిన కథ. వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఆ శాంత ఋష్యశృంగులు దశరథుని యొక్క యాగానికి వస్తారని, దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తారని, దశరథునికి నలుగురు కుమారులు పుడతారని అప్పుడు వాళ్లు చెప్పారు, నేను విన్నాను. అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదో తెలుసునా? అడక్కండా ఏది చెప్పకూడదని పెద్దల మాట. ఇంతకాలం సంతానం లేదనేటువంటి బాధను నీలో నువ్వు దాచుకొని కుమిలిపోయావే తప్ప ఎప్పుడూ సమావేశం లాంటిది ఏర్పాటు చేసి నీ బాధను మా ముందు వెళ్లబోసుకోలేదు నువ్వు, కాబట్టి బాధ ఏదో నీలోనే ఉంటుందిలే అనుకున్నావు. కానీ ఈనాడు నువ్వు బహిరంగంగా చెప్పావు. ఎవరైనా సరే విషయాన్ని చెప్పండి చెప్పండి అంటే చెప్పిన దానికి, మనమే పనిగట్టుకుని చెప్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. మనమే పనిగట్టుకుని చెప్తున్నాం అనుకోండి, అతను వినొచ్చు వినకపోవచ్చు, కానీ శ్రద్ధతో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వినడానికి అతనికి ఇంకా ఆసక్తి ఉంటుంది, చెప్పడానికి చెప్తే వక్తలో ఆసక్తి ఉంటుంది. అందుకే సుమంత్రులు వారు చెప్పారు, నీకు నలుగురు కుమారులు పుడతారయ్యా అని ముందుగానే చెప్పేశాడు. అలా సుమంత్రుడు చెప్పినటువంటి విషయాన్ని విన్న దశరథుడు చాలా ఆనందించాడు. శాంత ఋష్యశృంగుల వారికి కబురు పెట్టాడు, వచ్చారు. అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయడం కోసం మొదటి రోజున అగ్నిష్టోమం, రెండవ రోజు ఉక్తియం అనేటువంటి హోమం, మూడవ రోజున అతిరాత్రం అనేటువంటి హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. తర్వాత శవనాశ్వాని సూదుల చేత కౌసల్య పట్టమహిషి కదలీ వంద్య అంటారు ఆమెని. పట్టమహిషి ఏమో మామూలుగా రాజనీతి ప్రకారం పట్టమహిషి అవుతుంది, ధర్మశాస్త్రం ప్రకారం ఆమె కదలీ వంద్య అని పిలువబడుతుంది. అలాగే కైకమ్మ తర్వాత సుమిత్రేమో రాజనీతి ప్రకారం దాసకాంత అవుతుంది, ధర్మశాస్త్రం ప్రకారం పరివృత్తి అని పిలువబడింది. అలాగే కైకమ్మ రాజనీతి శాస్త్రం ప్రకారం భోగకాంతగాను, ధర్మశాస్త్రం ప్రకారం వావాతగాను పిలువబడ్డారు. ఈ విధంగా వాళ్లకు ముగ్గురికి మూడు పేర్లు పెట్టి ఆ కౌశల్య చేత సూదుల చేత సవనాశ్వాన్ని వివసనం చేయబడిన తరువాత, దాని హోమాన్ని దశరథుని చేత పిలిపించిన తరువాత, దాన ధర్మాలు పూర్తయిన తరువాత, అన్ని కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తరువాత ఈ ఋష్యశృంగుల వారికి వశిష్ఠుల వారికి రాజ్యం మొత్తాన్ని దానం చేసేశాడు దశరథుడు. హోమం చేసినందుకు మొత్తం దాన ధర్మాలు చేయాలి కదా, వాళ్ళిద్దరూ హోమం చేసేందుకు కూర్చున్నారు కాబట్టి వాళ్లకు మొత్తాన్ని రాజ్యాన్ని దానం చేశాడు. అప్పుడు వాళ్ళన్నారు, ఏమయ్యా మాకెందుకు, వేదం చదువుకుంటూ భగవంతుని నమ్ముకుని జీవించే మాకు నీ రాజ్యం అక్కర్లేదు, సమర్థుడైనటువంటి వాడు నీవే కాబట్టి నీకే తిరిగిస్తున్నాం, ధర్మ తప్పకుండా పరిపాలన ఇప్పటిలాగానే కొనసాగించు అని తిరిగి దశరథునికే రాజ్యాన్ని ఇచ్చేశారు వాళ్లు. ఆ విధంగా అయిపోయిన తర్వాత పుత్రకామేష్టి యాగం చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇక్కడ దేవలోకంలో అక్కడ కూడా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు కదా దశరథ మహారాజు, ఆ యజ్ఞంలో ఆవిర్భాగాలు అందుకోవడం కోసం దేవతలు వస్తూ ఉన్నారు ఒక్కళ్ళొక్కళ్ళు వస్తూ ఉన్న ఆ సమయంలో ఇటు పక్క నుంచి వేరొక బ్రహ్మగారు కూడా అట్టించి వస్తున్నాడు. ఇక వీళ్ళకి ఇతనికి మధ్యలో సమావేశం జరిగింది. బ్రహ్మగారితో చెప్పుకున్నారు దేవతలంతా, అయ్యా రావణాసురుడు అనేటువంటి ఒక దుష్టుడి వల్ల మేమంతా బాధలు పడుతున్నాం, మా బాధలు తొలగించే ఉపాయం చెప్పండి అని బ్రహ్మగారిని ఆవిర్భాగాలు అందుకోవడానికి వస్తున్నటువంటి దేవతలు ప్రశ్న వేశారు. ఆ సమయంలో నేనిచ్చాను వరం నిజమే, కాని రావణాసురుడు మదం చేత వానరుల్ని నరుల్ని కాదన్నాడు, నేను వరమిచ్చిన మాట వాస్తవమే, కాని ఏదైనా సరే కాలం కలిసి వస్తే తప్ప వ్యక్తి నాశనం కాడనేటువంటిది మాట కదా, కాబట్టి ఆ రావణాసురుడు చచ్చేటువంటి రోజులు దగ్గర పడితే పరమాత్మే తనకు తానుగా అవతరిస్తాడు అని బ్రహ్మ చెప్తున్న సందర్భంలో విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అవగానే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు, అయ్యా ఈ విధంగా మేము బాధలు పడుతున్నాం రావణాసురుడు అనేటువంటి అసురుడి వల్ల, దాన్ని తొలగించడం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం, ఏదైనా మార్గాంతరం ఉంటే ఆలోచించండి అనగానే ఎలా పుట్టాలి నేను అని వాళ్ళని అడిగాడండి. వాస్తవానికి విష్ణువు తన ద్వారా తను పుట్టించుకోగలడు, ఎంతమందిగా కావాలంటే అంతమందిగాను, కానీ మీరు చెప్పండి అని వాళ్ళని అడిగాడు. ఎందుకంటే భక్తుల మాటకు భగవానుడు బద్ధుడవుతాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నువ్వు ప్రతిజ్ఞ చేయవే అర్జున, నా భక్తుడు ఎన్నటికీ చెడడు. భక్తుడు యొక్క ప్రతిజ్ఞ కోసం భగవంతుడు తన ప్రతిజ్ఞనే వెనక్కి తీసుకుంటాడు. ఒకసారి మనం కృష్ణావతారంలోకి వెళదాం. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడికి బాగా కోపం వచ్చేసింది. ఒక రోజున, అయ్యో తాతయ్య గారు పాండవ పక్షం వైపు కాస్త మక్కువ చూపించినట్టు ఉన్నారు, సరిగా యుద్ధం చేయడం లేదు, మన వాళ్ళందరూ కుప్పలు కుప్పలుగా చస్తూ ఉంటే ఈయన ఇంకా తన పరాక్రమాన్ని పూర్తిగా అర్జునుడి మీద చూపించినట్టు లేదు అని దుర్యోధనుడికి ఒక ఈర్ష వచ్చింది. ఒక రోజున తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, మీ పరాక్రమాన్ని పూర్తిగా అర్జునుడి మీద ప్రదర్శించడం లేదని నేను అనుకుంటున్నానన్నాడు. నాయన, నీ భార్యని తెల్లవారుజామున 4 గంటలప్పుడు నా దగ్గరికి పంపరా, నేను ఆమెకి ఆశీర్వాదం చేస్తాను, దీర్ఘసుమంగళి భవ అని. నేను ధ్యానంలో కూర్చొని ఉంటాను, ఆ సమయంలో కూర్చొనున్నప్పుడు మీ ఆవిడ గనక వచ్చి నా పాదాలు పట్టుకుంటే ఆమె దీర్ఘసుమంగళి భవాన్ని నేను ఆశీర్వదిస్తాను, అలా పంపవయ్యా అని చెప్పి దుర్యోధనుడితో చెప్పాడు భీష్మాచార్యుల వారు. వెళ్ళాడు భీష్మాచార్యుల వారు 4 గంటలకి ధ్యానంలో కూర్చున్నాడు. అయితే భగవంతుడు అంతకంటే పెద్ద మాయగాడు కదా, ఆమెకు 5 రోజులు ప్రాబ్లం ఇచ్చేశాడు భానుమతికి వెళ్లకుండా ఉండేందుకై. సరే ఆ సమయంలో ద్రౌపదీదేవిని తీసుకుని కృష్ణుడు వచ్చాడు. వచ్చి, అమ్మా నువ్వేం మాట్లాడద్దు, తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడద్దు, నమస్కారం చేసి తిరిగి వచ్చేయి అని చెప్పాడు. అలా వెళ్లిన తర్వాత, లోపలికి వెళ్లిపోయిన తర్వాత పాదాలు పట్టుకుని ద్రౌపది భీష్మాచార్యుల వారి పాదాలు పట్టుకుని ఉంటే దీర్ఘసుమంగళి భవ అని ఆయన ఆశీర్వాదం చేశాడు. అలాగే అగును తాతయ్య అని ఏమన్నది. ఆ గొంతు భానుమతి దేవిలాగా లేకపోయేటప్పటికి కళ్ళు తెరిచాడు భీష్మాచార్యుల వారు. ఎదురుగా ద్రౌపది ఉంది. అమ్మా కృష్ణయ్య వచ్చాడా అని అడిగాడు ఆయన. నువ్వు వచ్చావా అని అడగల ఆయన, నువ్వు ఎలా వచ్చావని ఆయన ప్రశ్న వేయలా. అమ్మా కృష్ణయ్య వచ్చాడా అన్నాడు. వచ్చాడు తాతయ్య. ఎక్కడున్నాడమ్మా? బయట ఉన్నాడు. సరే ఒకసారి లోపలికి పంపించమ్మా. ఆయన వచ్చాడు లోపలికి, చేతులు కట్టుకొని ఉంచుకొని ఉన్నాడు. కృష్ణయ్య, నువ్వు తలచింది నిజంగా జరుగుతుంది, మేమెన్ననుకున్నా మా ఊహలే తప్ప నువ్వు చేసి చూపించేవాడి నీవు, ఆ సంగతి నాకు తెలుసు, కాకపోతే వాడికి చెప్పాల్సిన బాధ్యత నాకున్నది కాబట్టి చెప్పాను, తప్పించాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు తప్పించావు, నేను చేయాల్సిన కార్యం నేను చేశాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు, అయితే నాకు ఒక్క అవకాశం ఇస్తావా? ఏంటి? నాకు చనిపోయేటప్పుడు చివరి కోరిక కృష్ణ, నీవు ముందు కూర్చొని రథాన్ని నడుపుతూ ఉంటే, నీ చెమట బిందువులు ముఖం మీద నుంచి జారుతూ ఉంటే, రింగు రింగులుగా నీ ముంగురులు జుట్టు మూముపైన ఇలా పడుతూ ఉంటే, ఒక చేత్తో గుర్రాల్ని అదిలిస్తూ ఉంటే, అర్జునుడు వెనకాతలుంటే, దుమ్ము రేగినటువంటి ఆ గుర్రపు కాలిగిట్టల దుమ్ము నీ ముఖానికి అంటుకొని నీలమేఘం కాకుండా అటు మట్టి వర్ణం కాకుండా 2 రకాలుగా నీ ముఖం కనబడుతుంది కృష్ణయ్య, ఆ రూపాన్ని నా చివరి క్షణంలో ఒక్కసారి చూడాలనుంది, ఆ అవకాశం నువ్విస్తావా అని అడిగాడు. సరే తాతయ్య, అలాగే ఇస్తాను. ఆ రోజున భీకరంగా యుద్ధం చేయాలనుకున్నాడు భీష్మాచార్యుల వారు. దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. ఏం తాతయ్య ఏం ఆలోచించావు, ఈ రోజు ఎలాగైనా సరే కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను మనవడా అన్నాడు. పట్టించను అని ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, పట్టిస్తాను అని ఇక్కడ ఈయన ప్రతిజ్ఞ చేశాడు. ఎలా పట్టిస్తాడు? ఇక యుద్ధరంగంలోకి వెళ్లాడు భీష్మాచార్యుల వారు. బాణ పరంపర అలా కొనసాగుతూ ఉంది, అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. బావా ఏంటి పరిస్థితి, తాతయ్య గారు విజృంభణ చేసేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. కొన్ని కొన్ని బాణాలు మన కృష్ణయ్య గారికి కూడా తగిలాయి, కూర్చున్నాడు కదా ముందు అలా తగిలినాయి. తగలగానే తను పడుతున్న బాధ కంటే తన వెనకాతల అర్జునుడు పడుతున్న బాధను ఓర్చుకోలేకపోయాడు. వెంటనే కృష్ణ పరమాత్మ లేచాడు. దాన్నే పోతన గారు భాగవతంలో, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఉరికిన ఊర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా, చక్రంబు చేపట్టి చనదించురయమున పైనున్న పచ్చని పటముజారాం నమ్మితే నాలా ఉనగుబాటు సేయకు మన్నింపుమణి క్రీడి మరల దిగువా కరికి లంగించు సింహంబు కరణి మెరసి నేడు భీష్మునిదంపుదు నినుగాతు విడువు మర్జునాయనుచు మద్విశిఖావృష్టి చరలి తనుదించు దేవుండు దిక్కు నాకు. ఒకసారిగా కృష్ణుడు కోపం వచ్చేసింది. లేచేటప్పటికీ ఈ ఉంగర ఇక్కడ పెట్టుకున్నాడు కదా లోలాకులు, ఇవి పైకి ఎగిరినాయట. ఈ ఎగిరిన ఎగరడము నీలాకాశం కాస్త బంగారు వర్ణానికి మారిపోయిందట, అంత కోపంతో లేచాడు. వెంటనే చక్రం తీసుకుని అలా ఒక్కసారి లేవగానే ఈ పొట్ట ఊగులాడింది. పొట్టలో ఏముంటాయనికి దామాలు, అంటే లోకాలుంటాయి. ఆ లోకాల్ని మోసేటువంటి వాడు దామాలు ఉదరంలో కలిగిన వాడు కాబట్టి ఆయన దామోదరుడు అయ్యాడు. దామము అంటే దారము, ఆ భక్తి అనేటువంటి దారం చేత యశోదా చేత కట్టబడ్డాడు కాబట్టి ఆయన దామ ఉదరుడు దామోదరుడు అయ్యాడు. ఆ విధంగా ఒక్కసారి ఈ కృష్ణయ్య లేచేటప్పటికీ ఆ లోపల ఉన్నటువంటి జగాలు మొత్తం ఊగిపోయాయట, అల్లల్లాడిపోయాయి. వెంటనే చంపుతాను చూడు అని కన్నెర చేసి లేచేటప్పటికీ ఈ పైన ఉన్నటువంటి వస్త్రం ఓ పక్కన జారిపోతూ ఉంది. భీష్మాచార్యుల వారేమో అక్కడ కూర్చొని రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ మోకాళ్ళ మీద కూర్చొని, రావయ్యా ఇంతకంటే మోక్షమేముంది, పార్థుడి చేతిలో తెస్తే ఏమొస్తుంది, నీ చేతిలో తెస్తే మోక్షం కదా అని ఆయన అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం పెట్టి రా అంటున్నాడు. ఇటుపక్క అర్జునుడు కాళ్ళు కొట్టుకున్నాడు, బావా ఇంత పని చేసి అర్జునుడు చేతగాని వాడై కృష్ణుడికి చక్రం ఇచ్చి భీష్ముని చంపించాడనే అప్రతిష్ట నాకు మూటగట్టాలనా నీ ప్రయత్నం, కాబట్టి ఉండవయా అని ఇటుపక్క ఈయన కాళ్ళు కొట్టుకులాగుతున్నాడు. ఆయన రమ్మని కూర్చున్నాడు, ఈయన కోపం ఆగడం లేదు. అలా ఒక ఏనుగు మీదకి సింహం ఏ విధంగా జూలు విదిలించుకుని దూకాలని ప్రయత్నం చేస్తుందో ఆ విధంగా భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల్ని చంపడం కోసమై ఆ చక్రాన్ని చేతబట్టి దూకుతున్నాడు. ఆ దూకేటువంటి దృశ్యం శాశ్వతంగా నా కన్నుల్లో నిలిచిపోవుగాక అని ప్రార్థన చేస్తాడు పోతనామాచుల వారు. కాబట్టి భక్తుడి యొక్క ప్రతిజ్ఞకి భగవానుడు ఎంత విలువిచ్చాడు అంటే తను ఆయుధం పట్టను అనే ప్రతిజ్ఞ కూడా పక్కన పెట్టేసి భీష్ముడి మాట నెగ్గించడం కోసం ఆనాడు ఆయుధం పట్టాడు. కాబట్టి భక్తుణ్ణే అడుగుతాడు ఏం చేయాలి ఎలా చేయాలి అని. అందుకే ఇక్కడ భక్తులైనటువంటి వాళ్ళనే అడిగాడు, నేను ఎలా పుట్టాలయ్యా అని. మీరు ఎలా చెప్తే అలా పుడతాను చెప్పండి అంటే, చత్వారో ఇవ బాహవః, నీ నాలుగు చేతుల్లాగా నలుగురుగా పుట్టవయ్యా అని వాళ్ళు చెప్పారు. ఒకడిగా కాదయ్యా నలుగురుగా నువ్వు పుట్టాలి. ఎవరికి పుట్టాలి? ఇక్ష్వాకు కులంలో రఘువంశంలో దశరథుడు అనేటువంటి రాజు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్నాడు, ఆయనకి భార్యలకు ముగ్గురు, ఆ ముగ్గురికి నీవు నలుగురుగా పుట్టాలి అని చెప్పి చెప్పారు. వెంటనే దానికి అంగీకరించాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతా సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాడు, నరుడుగా నేను పుడతాను. ఇంకొక వరం వాడేం కోరాడు, వానరులు అంటూ లెక్కలేదని చెప్పాడు. కాబట్టి వానర రూపంతో మీ సైన్యం అంతా నాకు తోడు రావాలి. వానర సైన్యము అంటే చూడండి, లోకంలో ఒక వ్యక్తి చనిపోతే అగ్ని సంస్కారాదులు ఆ కార్యాలన్నీ చేయాలి. కానీ లోకంలో ఒక వాడుకుంది, కోతి చేస్తే గోడవతల బారైతే సరిపోతుంది అని. కాబట్టి అగ్ని సంస్కారాల బాధ లేదు. రెండవది, మామూలుగా మానవులైతే వస్త్రాలు కావాలి, కోతులకైతే వస్త్రాలు అవసరం లేదు, కాబట్టి వస్త్రాల బాధ వాటికి లేదు. మానవుడైతే నడిచి నడిచి అలిసిపోతాడు, అవి చెట్ల మీదకి ఎగురుతాయి, కాసేపు దూకుతాయి, గోడలు ఎక్కుతాయి దూకుతాయి, కాబట్టి వాటికి అలసట తెలియదు. మానవుడికైతే ఆయుధాలు కావాలి, కోతికి గోళ్లే ఆయుధాలు, అవి గనక పిచ్చి పిచ్చిగా యుద్ధం చేయడం మొదలు పెట్టినాయంటే మానవుడు కూడా తట్టుకోలేడు దాని దెబ్బకు. అందుకనే నరుడు కాదు వానరాలుగా మీరు నాకు తోడు రావాలి అని కోరాడు రామచంద్రుడు, అంటే అదే విష్ణువు. కోరిన తరువాత నరుడుగా తను పుట్టడం కోసం దశరథునికి ప్రజాపాత్యుడి యొక్క రూపంలో ఆ పుత్రకామేష్టి యాగంలో ఒక పాయసపు కుండను తీసుకుని పైకొచ్చాడు. ఎర్రటి కన్నులతో, సింహం వంటి జూలుతో, ఎరుపు నలుపు కలిసినటువంటి వస్త్రంతో, పెద్ద పెద్ద కండ్లతో, సింహంలాంటి మత్తేవంలాంటి అడుగులు వేసుకుంటూ దశరథుని దగ్గరికి పాయసపు కుండతో వచ్చాడు రాజాపాత్య పురుషుడు. దశరథ మహారాజా, ఈ పాయసాన్ని మీ ముగ్గురు భార్యలకి పంచవయ్యా అని దశరథుని చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. ఇక్కడ రాజనీతిని ధర్మనీతిని చక్కగా ఉపయోగించుకున్నాడు దశరథ మహారాజు పాయస విభజనలో. మనం ముందు చెప్పుకున్నాం, రాజనీతి ప్రకారం కౌసల్య పట్టమహిషి అవుతుందని, ధర్మశాస్త్రం ప్రకారం కదలీవంజ అవుతుందని చెప్పుకున్నాం. అరటి చెట్టు ఏ విధంగా అయితే ఒక గెల వేసిన తర్వాత ఉండనట్టుగా ఈ పట్టమహిషి కూడా ఒకటే పుత్రుణ్ణి కనాలి. అలా కాకుండా పట్టమహిషికి ఇద్దరు ముగ్గురు పుత్రులు ఉన్నారనుకోండి, రేపు ఆస్తి కోసమో వాటాల కోసమో వాళ్లలో వాళ్ళకి తగాదాలు వస్తాయి. అందుకని అది కదలక, అది రాకుండా ఉండడం కోసమై కౌసల్యకు ఒక్కడే పుత్రుడు కలగాలి. ఇది దశరథుని ఆలోచన. ఇక రెండవ ఆమె సుమిత్ర. ఈమెనేమనుకున్నాం మనం, రాజనీతి శాస్త్రం ప్రకారం పరివృత్తి, ధర్మశాస్త్రం ప్రకారం పరివృత్తి అవుతుంది, రాజనీతి శాస్త్రం ప్రకారం దాసకాంత అవుతుందని చెప్పుకున్నాం. పరివృత్తి అంటే ఉపేక్షించబడేటువంటి భార్య అని అర్థం. అంటే ఈమెకి పుట్టేటువంటి బిడ్డలు పెద్దవాడైనటువంటి రాముడికి దాస్యం చేసేవాడు కావాలి, బలంలో రాముని కంటే తక్కువ వాడై ఉండాలి. తర్వాత మూడవ భార్య కైక. ఈమె రాజనీతి శాస్త్రం ప్రకారం భోగకాంత, ధర్మనీతి శాస్త్రం ప్రకారం వావాత అని పిలువబడుతుంది. ఈమెకు పుట్టేటువంటి, ఈమె కేవలం భోగం కోసమే, రాజుకు భోగం కోసమే ఈమె అవసరం. పైగా ఈమెకు పుట్టేటువంటి బిడ్డ కూడా భోగపరాయణుడిలాగా ఉండాలి, కాబట్టి ఈమెకి కూడా ఒక కుమారుడు కలగాలి. ఆ ఆలోచన ప్రకారం ఈమెకు కూడాను పాయసం ఇవ్వాలి. పైగా ఈమెకు దాస్యం చేసేందుకు సుమిత్రకి ఇంకొక బిడ్డ కలగాలి. ఈ విధంగా ఒక రకంగా ఆలోచించాడు, ఈ మూడు విధాలుగా ఆలోచించాడు. ధర్మనీతిని, రాజనీతిని, రెండింటినీ దృష్టిలో పెట్టుకున్నాడు దశరథ మహారాజు. అలా పెట్టుకుని పాయసపు కుండను తీసుకుని వచ్చాడు. మనమేమనుకున్నాం, కౌసల్యకి ఒక్కడే కుమారుడు కలగాలి. ఎందుకంటే మనిషికి మనిషికి మధ్య అంతరం పెంచేది ఏంటంటే డబ్బు. మనిషికి తగాదా అంటూ మొదలుపెట్టింది అంటే ఈ డబ్బుతోనే మొదలవుతుంది అని చెప్తారు మన వాళ్ళు. సంస్కృతంలో హాలాగ్రేణ హతామాత, విషాన్నేన హతాసుత, మాతాపితృ విరోధాయ హిరణ్యాయ నమో నమః అని ఒక శ్లోకం ఉంది. ఒక ముసలావిడికి ముగ్గురు కొడుకులట. ముగ్గురు కొడుకులైతే ఆమెకి 7 ఎకరాల పొలం ఉంది. ఏమేం చేసిందో తెలిసినా ఆ ఇద్దరికిద్దరికేమో 4 ఎకరాలు పంచింది, మూడోవాడికి ఒక్కడికి 3 ఎకరాలు రాసింది. ఎందుకంటే ఈ మూడోవాడు కొంచెం పేకాట అవన్నీ ఆడుతూ ఉంటాడు, ఈ ఇద్దరేమో వ్యవసాయం అది చేసుకుంటూ ఉంటాడు. మామూలుగా అట తల్లికి చెడిపోయే కొడుకు మీద ప్రేమ ఎక్కువట, వీడిని ఎప్పట్లా బాగు చేద్దామా, ఎట్లా బాగు చేద్దామా, ఎట్లా బాగు చేద్దామా అని. అయితే ఎలాగైనా బాగు చేయడానికి అవకాశం లేనట్టుగా వీడికి 3 ఎకరాలు చిన్నవాడికి రాసి, 2 ఎకరాలు 4 ఎకరాలు ఈ పెద్దవాళ్ళిద్దరికీ రాసింది. రాసిన తర్వాత వాళ్ళు ఆలోచించారు, అరే మనమ్మ చూసావా మనకెంత అన్యాయం చేసిందో, వాడు పని పాట లేకుండా సారాయి తాగి పొద్దుగూకులు చేతపేకాడుకునేవాడికి 3 ఎకరాలు రాసింది, మనమేమో పొద్దుగూకులు వ్యవసాయం చేసుకుంటూ నాగలి పట్టుకొని దున్నుకుంటూ మన పని మనం చేసుకుంటే వాళ్ళకి మనకు 2 ఎకరాలే రాసింది, కాబట్టి ఒక పని చేద్దాంరా, అమ్మని చంపేద్దాం, చంపేసి ఆ ఎకరంలో కూడా మనకు భాగం కావాలని అడుగుదాం. మనకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దరికం చేసే గ్రామాల్లో మున్సిపల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లలో పెడదాం, పంచాయతీ పెట్టేసి ఆ ఎకరంలో కూడా భాగం అడుగుదాం. ఆ విధంగా పెద్దల ద్వారా మనం తప్పించుకుందాం, వచ్చే పొలాన్ని ఎందుకు వదిలేయాలి అని ఆలోచించారు ఇద్దరు. అయితే ఈ ఆలోచన తల్లికి తెలిసింది. తల్లి అనుకుంది, అయ్యో ఈ పనిచేశారు వాళ్ళు, పోనీ నా కొడుకులిద్దరిని చంపేస్తే వీళ్ళ 4 ఎకరాలు కూడా చిన్నోడికి పోతుంది కదా, వాడు ఎలాగోలా బాగుపడతాడు, 7 ఎకరాలు వాడికే వచ్చేస్తుంది అని ఆలోచన చేసింది పాపం ఆవిడ. ఇంకేం చేసింది, వాళ్ళ అరక దున్నడానికి చేనికి వెళ్లారు. ఈమె అన్నంలో విషం కలుపుకొని వెళ్ళింది కొడుకులిద్దరికి పెట్టడం కోసం, వీళ్ళిద్దరు చచ్చిపోతే నా చిన్న కొడుకు ఆస్తి పోతుంది అని. క్యారేజీలో అన్నం పట్టుకుని గట్టును నడిచొస్తూ ఉంటే ఆ తల్లిని చూశారు కొడుకులిద్దరు, రే అమ్మస్తుంది చూసావా, ఇక నాగేటి కర్ర ఉంది, దీన్ని తీసుకొని దగ్గరకు రాగానే నడి పాపట్లో పెట్టి కొట్టడం చచ్చిపోవాలి, దాంతో పేడ వదులుతుంది, ఆ ఎకరంలో భాగం పంచుకుందా అని వాళ్ళు ఆలోచించారు. ఈమె విషం అన్నం కలుపుకుని వచ్చింది, తీసుకుని చెట్టు కింద పెట్టింది. ఈ పిల్లలిద్దరు దగ్గరికి రాగానే, అన్నం తినండి బాబు అంటూ దగ్గరికి రాగానే ఆ మేడికర్ర పట్టుకుని వాడు కొట్టనే కొట్టాడు, ఈమె చనిపోయింది. ఆమె తెచ్చింది విషం అన్నం అని తెలియక ఇద్దరు తిని ఇద్దరు చచ్చిపోయారు. కాబట్టి హాలాగ్రేణ హతామాత, నాగేటి కర్ర చేత తల్లి చనిపోయింది, విషాన్నేన హతాసుత, విషాన్నం తిని కొడుకులు చనిపోయారు, మాతాపితృ విరోధాయ, తల్లికి తండ్రికి కూడా కలత పెడుతుందట డబ్బు. అటువంటి డబ్బా నువ్వు నా జోలి రామాకు అని కొంచెం నమస్కారం చేస్తున్నట్టుగా చెప్తారు మన వాళ్ళు. కాబట్టి అంత పాపిష్ఠితి కాబట్టే పట్టమహిషి అయినటువంటి ఆమెకు ఒక్కడే కుమారుడు ఉండాలి అని ఆలోచించాడు. ఆ కుమారుడు కూడా ఎలాంటి వాడై ఉండాలి? రాజ్యాన్ని, తనని, తన తనకుండేటువంటి తమ్ముళ్ళని మొత్తాన్ని రక్షించేవాడై ఉండాలి. కాబట్టి అర్ధభాగం కౌశల్యకిచ్చాడు. తరువాత సుమిత్ర దగ్గరికి వచ్చాడు. ఈమెకి పుట్టేటువంటి బిడ్డ రాముని కంటే బలం కొంచెం తక్కువ కలిగిన వాడై ఉండాలి, రామునికి సేవ చేసేవాడై ఉండాలి. కాబట్టి ఆ పాయసంలో, అంటే మిగిలిన సగభాగంలో, పావు వంతుని ఆమెకిచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్లీ కైక దగ్గరకు వచ్చాడు. కైకనేం చెప్పుకున్నాం మనం? భోగకాంత వావాత అని పిలువబడుతుందని చెప్పుకున్నాం. ఆమె దగ్గరకు వచ్చేటప్పటికి మిగిలిన పావు వంతులో సగభాగాన్ని ఈమెకిచ్చి ఇంకొక సగభాగాన్ని మళ్లీ సుమిత్రకిచ్చాడు. ఎందుకంటే ఈమెకి బిడ్డ పుట్టిన తర్వాత ఈమె బిడ్డకి ఇంకొకటి దాస్యం చేయాలి, అందుకని సుమిత్రకి ఇంకొక బిడ్డ కావాలి. కాబట్టి ఇతని పాయసంలో నుంచి భాగాన్ని ఇతనికిచ్చాడు. ఈ విధంగా రాజశాస్త్రానికంటే ధర్మశాస్త్రానికి ఆయన పెద్ద పీట వేశాడు. ఆ విధంగా సగభాగాన్నేమో కౌశల్యకి, పావు భాగాన్ని సుమిత్రకి, మిగిలిన పావులో సగం సగం భాగాన్ని సుమిత్ర కైకకి పంచాడు. ఆ విధంగా పాయస విభజన జరిగింది. ఒకవేళ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురు ఒక్కటైనా రాముని బలానికి సరిపోతారే తప్ప రాముని కంటే ఎక్కువ బలం కలిగిన వాళ్ళు కారు కాలేరు. అలాగే లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కలిసినా ఈ భరతుడి కంటే కొంచెం బలం పెచ్చైనా గాని రాముడి కంటే బలమేం పెచ్చు కాదు. పోనీ ఈ లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు కలిసినా రాముడి కంటే తక్కువ వాళ్లే. అంటే ఏ విధంగా చూసుకున్నా గాని రాముడి శక్తి గొప్పగా ఉండేలాగా, పట్టమహిషి అయినటువంటి రాముడు బిడ్డ గొప్ప, అంటే పట్టమహిషి బిడ్డ రాముడు గొప్పగా ఉండేలాగా పాయస విభజన చేశాడు దశరథుడు. ఆ విధంగా పాయసాన్ని పంచాడు. అయితే తులసి రామాయణంలో ఈ పాయస విభజనని ఇంకో రకంగా చెప్పారు. పాయస విభజన అయిపోయిన తరువాత ఒకసారి సుమిత్ర ఎక్కడో పై అంతస్తులోకి వెళ్ళిందట. ఏది, కాసేపు ఆ జుట్టు అల్లార్చుకుందామని చెప్పి ఆ స్నానం చేస్తారు కదా, ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత అవభ్రత స్నానం అని ఉంటుంది, ఆ స్నానం చేస్తారు కదా, ఆ తలకు పోసుకున్న తర్వాత చిక్కు తీసుకుందామని డాబాపైకి వెళ్ళింది. వెళ్లి ఆ పాయసపు గిన్నెని ఒక గోడ మీద పెట్టి ఆలోచిస్తుంది. అయ్యో, కౌశల్య కొడుకు పట్టమహిషి కాబట్టి అతను రాజవుతాడు, మరి కైకమ్మ అంతకుముందు వరాలు కోరింది కాబట్టి కైక కొడుకన్నా రాజవుతాడు, మరి నాకు పుట్టేటువంటి బిడ్డ ఏం కావాలి అని ఆలోచిస్తుందట. ఆ సమయంలో ఒక కాకి వచ్చి ఆ పాయసపు గిన్నెని తన్నుకొని వెళ్లి అక్కడెక్కడో అంజన తపస్సు చేస్తూ ఉంటే ఆమె చేతిలో విడిచిందని, ఆ పాయసం తిన్నందువల్ల ఆంజనేయుడు పుట్టాడని, ఇక్కడ పాయసం గిన్నె తన్నుకుపోయినందువల్ల సుమిత్ర కైకలు ఇద్దరూ చెరి కొంచెం పాయసాన్ని ఈవిడికి ఇచ్చారని, అందుకనే వారి పుత్రులు వీరికి దాస్యం చేశారు అనేటువంటి విషయాన్ని తులసి రామాయణంలో చెప్పినట్టుగా ఉంది. అయితే వాల్మీకి రామాయణం ప్రకారం ఈ విధంగా పాయస విభజన చేసినట్టు, మనం ముందు చెప్పుకున్నట్టుగా పాయస విభజన చేసినట్టుగా ఉంది. ఆ విధంగా పాయస విభజన అయిపోయిన తర్వాత ఇక అందరికీ ఆనందం కలుగుతుంది. మరి భగవంతుడు పుట్టబోతున్నాడు అక్కడ, ఇంకొన్ని నెలల్లో పుట్టబోతున్నాడు. ఆ కౌశల్యాదేవిని చూస్తే సాక్షాత్తు దేవాలయమే ఆమె గర్భంగా వస్తుందా అన్నట్లుగా ఉంది. అందరూ చూస్తే ఆమెను నమస్కారం చేసి ఆ రాముడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అన్నట్లుందట అక్కడ వాళ్ళ పరిస్థితి. ఆ పైన ఉన్నటువంటి దేవతల యొక్క పరిస్థితి, ఎప్పుడు పుడతాడా రాముడని అనుకున్నట్టుగానే 12వ నెల వచ్చింది కౌశల్యకి. కరెక్ట్ గా విళంబి నామ సంవత్సరంలో, ఉత్తరాయణంలో, చైత్రమాసంలో, శుక్లపక్షంలో, పునర్వసు నక్షత్రంలో, కర్కటక లగ్నంలో, నవమి తిథి నాడు, మధ్యాహ్న సమయంలో, గురువారం నాడు రఘువంశంలో ఈక్ష్వాకుల వంశస్థుడైనటువంటి రాముణ్ణి ప్రసవించింది కౌశల్య. అలా ప్రసవించినటువంటి తరువాత ఈ నవమి గడియలు అయిపోయి దశమ, అంటే అప్పటికి నక్షత్రం మారింది, పునర్వసు నక్షత్రం అయిపోయింది. పునర్వసు నక్షత్రం అయిపోయిన తర్వాత ఇక పుష్యమి నక్షత్రం వచ్చిందనగా నవమి తిథి దాటి దశమి జరుగుతూ ఉంటే భరతుణ్ణి కన్నది కైకమ్మ. తరువాత ఆ నక్షత్రం కొంచెం మారి ఆశ్లేష నక్షత్రం జరుగుతూ ఉండగా, తిథి దశమి నాడే ఉండగా సుమిత్ర ఇద్దరి బిడ్డల్ని ప్రసవించింది. వాళ్లే లక్ష్మణ శత్రుఘ్నులు. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు. అంటే నవమి నాడేమో రాముడు పుట్టాడు, దశమి నాడు ముగ్గురు పుట్టాడు. వాళ్లలో రాముడిదేమో పునర్వసు నక్షత్రం, ఇక భరతుడిదేమో పుష్యమి నక్షత్రం, లక్ష్మణుడిది